శ్రీనారాయణ్ణి ప్రియ భక్తులారా, ఉత్తరాఖండ ప్రాంతంలో ఉన్న దేవభూమిలో 4 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి శ్రీ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ క్షేత్రాల యొక్క మహిమను వేద పురాణాలు చాలా అందంగా వర్ణించాయి. ఈ భూమిపై వైకుంఠం ఉన్నది అంటే అది ఇక్కడే ఉంది. ఏ క్షేత్రంలో త్రిలోకపావని అయిన గంగ అణువణువు పవిత్రం చేస్తూ అన్ని ప్రాణులకు పాపాన్ని విముక్తి చేస్తూ ప్రవహిస్తున్నదో, ఏ భూమిపై యమునా నది తన పవిత్రమైన జలమును సంగీత ధ్వని చేస్తూ ప్రవహిస్తూ అన్ని ప్రాణులకు మృత్యు భయం నుండి విముక్తి చేస్తుందో, అక్కడ స్వయంగా కైలాసపతి భగవాన్ శివుడు సాక్షాత్తుగా దర్శనమిస్తాడు. ఈ పవిత్ర భూమిలో సర్వశ్రేష్టమైన పుణ్యభూమి శ్రీ బద్రీధామం. సృష్టిలో కూడా చాలా శ్రేష్టమైంది. 3 లోకాల సృష్టిదాత అయిన శ్రీ నారాయణునికి ప్రియ స్థానమైన ఈ దేవభూమియే శ్రీ బద్రీధామం. హిమాలయములకు మకుటముగా విరాజిల్లుతూ ఉంది. ఎక్కడ 5 ప్రయాగలు పూజింపబడునో ఆ భూమికి వైకుంఠం అని పేరు. ఈ వైకుంఠమునకు చేరే ద్వారం హరిద్వారం, హరిని చేర్చే ద్వారం. ఈ హరిద్వార్ అనే పుణ్యక్షేత్రానికి గంగాద్వార్, మాయాపురి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇవి కాక ఇంకా పురాణాలలో ఎన్నో పేర్లతో పిలువబడుతూ ఉంది. ఉత్తరాఖండంలోని 4 పుణ్యక్షేత్రాల యొక్క యాత్ర శుభారంభం హరిద్వార్ నుండే ప్రారంభమవుతుంది. ఏ యాత్రికులు 4 క్షేత్రాల యాత్ర చేయాలనుకుంటారో వారు ముందుగా యమునోత్రి నుండి గంగోత్రి మరియు కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ వెళ్తారు. మరికొందరు యాత్రికులు పంచప్రయాగల నుండి నేరుగా బద్రీధామం వెళ్తారు. మేము మిమ్మల్ని పంచప్రయాగల నుండి శ్రీ బద్రీధామం, సత్వపంత్, స్వర్గారోహిణి మరియు మిగిలిన తీర్థాలను కూడా చూపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తాం. ఈ క్షేత్రాల వివరణ కేవలం పురాణాలలోనే లభిస్తాయి. 4 దివ్య క్షేత్రాల మహిమ తెలుసుకుంటూ ఈ యాత్ర అందరం కలిసి చేద్దాం. ముఖ్యంగా ఇది మానసిక యాత్ర. శ్రద్ధగా అందరం కలిసి శ్రీమన్నారాయణ గుణములను కీర్తించుకుంటూ 4 పుణ్యధామాల యాత్ర చేద్దాం. వైకుంఠధామంలో హరిచరణాలలో మనసు సమర్పించుకుందాం. యాత్రను ప్రారంభిద్దామా? ప్రియ భగవద్బంధువుల్లారా, యాత్రికులు మొట్టమొదట హరిద్వార్ వెళ్ళి హరికి పౌడి అనే ఘాట్లో స్నానం ధ్యానం చేసుకుని గంగామాయికి ఇచ్చే హారతిని దర్శించుకుని తర్వాత రోజు ఋషికేశ్ చేరుకుంటారు. అక్కడ నుండి 4 దివ్యధామాలకు వెళ్ళడానికి బస్సులు దొరుకుతాయి. ఋషికేశ్ అనే క్షేత్రం ఋషుల యొక్క తపోభూమి. పూర్వం ఇక్కడ కుబజాంబి అనే ఋషి తన తపోబలంతో 3 ధారలను ఒక ధారగా చేశారు. అప్పటి నుండి ఇక్కడ గంగాఘాట్ను త్రివేణి ఘాట్ అనే పేరుతో పిలుస్తారు. సాయంత్ర వేళలో త్రివేణి ఘాట్లో గంగామాయికి జరిగే హారతిని దర్శించుకుంటారు. ఈ సేవను గంగా సేవా సమితి వారు చాలా భక్తిభావంతో చేస్తారు. ఈ హారతిని తప్పక దర్శించుకోవలసిందే. ఋషికేశ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో రామజూలా, గీతాభవన్, స్వర్గాశ్రం, పరమార్గ నికేతన్ ఉన్నాయి. ఇవి అన్నీ దర్శించుకుని యాత్రికులు లక్ష్మణజూలా చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మణుని ప్రాచీన మందిరం ఉంది. యాత్రికులు ఇవి దర్శించుకుని సాయంత్రం వేళలో త్రివేణి సంగమంలో గంగామాయి హారతిని దర్శించుకుని విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శ్రీ బద్రీధామం చేరటకు యాత్రని ప్రారంభిస్తారు. యాత్రలో ముందుగా పంచప్రయాగులు దర్శించుకుంటారు. అందులో ముందుగా దేవప్రయాగును దర్శించుకుని వరుసగా రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ మరియు విష్ణుప్రయాగ దర్శించుకుంటారు. పవిత్రమైన పంచప్రయాగలలో ముందుగా మనం దేవప్రయాగను చేరుకుంటాం. ప్రయాగ అనగా రెండు పవిత్ర నదుల సంగమం. దేవప్రయాగ విశేషాలని తెలుసుకుందాం. దేవప్రయాగలో అలకనందా నది మరియు భాగీరథీ నది సంగమం చాలా సుందరమైంది. ఈ దృశ్యం వర్ణించలేనిది, చూడవలసిందే. బద్రీనాథుని యొక్క పురోహితులకు నివాస స్థానం దేవప్రయాగలోనే ఉంది. ఇక్కడ రఘునాథ మందిరం. ఈ మందిరం చాలా విశాలమైంది, ప్రాచీనమైంది కూడా. ఇక్కడ చాలా అందమైన శ్రీ రఘునాథుని మూర్తి ఉన్నది. ఇలాంటి మూర్తి బహుశా ఎక్కడా చూడలేం. కేదారకండం అనే ఉప పురాణంలో దేవప్రయాగ మహత్యం గురించి చెప్పబడింది. దేవప్రయాగ తరువాత మనం రుద్రప్రయాగ చేరుకుంటాం. ఈ క్షేత్రంలో అలకనంద నది మరియు మందాకిని నదుల పవిత్రమైన సంగమం ఉంది. ఈ సంగమ దృశ్యం ఎంత చూసినా తనివి తీరదు. ఇక్కడ రుద్రనాథ్ మందిరం ఉంది. ఈ క్షేత్రంలో నారద మహర్షి సంగీత విద్యను కోరి శివుని ఆరాధించినాడు. శివుడు ప్రత్యక్షమై ప్రసన్నుడై నారద మహర్షికి సంగీతం యొక్క సంపూర్ణ రహస్యాల్ని ఉపదేశించినాడు. కేదారకండ పురాణంలో పూర్తి వివరణ ఉంది. మరియు ఇక్కడ నుండి ఒక దారి శ్రీ కేదారనాథ్ వెళ్తుంది, మరో దారి బద్రీనాథ్కు వెళ్తుంది. మనం ఇక కర్ణప్రయాగ వైపు ప్రయాణం చేద్దామా. ఈ క్షేత్రంలో పిండార్ గంగ అలకనంద నది సంగమం ఉంది. ఈ సంగమ దృశ్యం దూరం నుండి చాలా అందంగా ఉంటుంది. ఈ సంగమానికి దగ్గర శివాలయం ఉంది. ఈ క్షేత్రంలోనే ఉమాదేవి యొక్క ప్రాచీన మందిరం కూడా ఉంది. కర్ణుడు ఉమాదేవిని ఆశ్రయించి అమ్మ అనుగ్రహంతో సూర్యదేవుని ఆరాధించాడు. సూర్యదేవుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. కర్ణుడు ఎప్పుడూ అజేయుడిగా ఉండాలని వరం కోరుకున్నాడు. సూర్యభగవానుడు కర్ణునికి వరం ప్రసాదించి శస్త్రములు కూడా ప్రసాదించి అనుగ్రహించినాడు. అప్పటి నుండి ఈ క్షేత్రానికి కర్ణప్రయాగ అని పేరు ప్రసిద్ధమైంది. కర్ణప్రయాగ తర్వాత మనం నందప్రయాగ చేరుకుంటాం. ఈ క్షేత్రంలో అలకనంద నది నందాకిని నది సంగమం ఉంది. ఈ పవిత్ర స్థానంలో నందుడు అనే రాజు ఒక పెద్ద యజ్ఞం చేసెను కనుక ఈ ప్రయాగకు నందప్రయాగ అని పేరు వచ్చినది. ఈ ప్రయాగలో శ్రీ లక్ష్మీనారాయణ మందిరం ఉంది. ఈ ప్రయాగ దగ్గరలోనే జ్యోతిర్మఠం అనే దివ్య స్థలం కూడా ఉంది. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల మఠాలలో ఒక మఠం ఇక్కడున్నది. ప్రస్తుతం మానవుల వాడుక భాషలో జోషి మఠం అని పిలుస్తూ ఉంటారు. ఇంకొక విశేషం కూడా ఉంది. బదరీధామ క్షేత్రం 6 నెలలు తలుపులు మూసివేస్తారు. ఈ 6 నెలల కాలం శ్రీ బద్రీనారాయణ్ని సేవకులు, వేద పాఠ పూజారులు మరియు అధికారులు ఈ క్షేత్రంలోనే ఉంటారు. ఇక్కడ నరసింహుని మందిరం కూడా చాలా అందంగా ఉంటుంది. సత్యయుగం నుండి ఉన్న కల్పవృక్షం కూడా ఉంది. ఇక జోషిమఠం నుండి మెల్లగా మనం పంచప్రయాగలలో చివరిది అయిన విష్ణు ప్రయాగకు చేరుకుంటాం. ఈ ప్రయాగలో ధౌళి నది అలకనంద నది సంగమం ఉంది. ఈ సంగమం దగ్గరే విష్ణు భగవానుని యొక్క ప్రాచీన మందిరం ఉంది. ఈ ప్రయాగలో దేవర్షి నారదుడు అష్టాక్షరీ మంత్ర జపం చేసెను. భగవాన్ శ్రీ విష్ణువు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. నారద మహర్షి స్వామితో, ప్రభు మీరు ఎప్పుడు ఈ స్థలంలోనే కొలువై ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పటి నుండి శ్రీ విష్ణువు ఇక్కడే స్థిరంగా ఉన్నాడు. కనుకనే ఈ ప్రయాగకు విష్ణు ప్రయాగ అని పేరు. పంచప్రయాగలు దర్శించుకుని ఆనంద పరవశులైన యాత్రికులు ముందుకు ప్రయాణమైనారు. దారిలో మరికొన్ని ప్రయాగలు కూడా చూస్తూ మెల్లగా శ్రీ బదరీ విశాల దర్శనం కోరి ముందుకు వెళ్దాం. లోకంలో సంసార దుఃఖాల నుండి విముక్తులై భగవాన్ శ్రీ బదరీ విశాల్ శ్రీ చరణ సన్నిధికి చేరుకునేందుకు శ్రీ బదరీధామం వైపు ప్రయాణం చేద్దాం. ప్రియ భక్తులారా, మనం విష్ణు ప్రయాగ నుండి గోవిందఘాట్ చేరుకుంటాం. ఈ స్థలంలో లక్ష్మణ గంగ అలకనంద నదుల సంగమం దర్శించుకొనవచ్చును. లక్ష్మణ గంగ లోకపాల్ పర్వతం నుండి ప్రవహిస్తూ ఉంది. ఈ పర్వతం పైన లక్ష్మణుడు తపస్సు చేసినాడు. కనుక ఇక్కడ లక్ష్మణుని మందిరం ఉంది. ఇక్కడ ఒక పెద్ద సరోవరం కూడా ఉన్నది. ఈ సరోవరానికి హేమకుండం అని పేరు. ఈ సరోవరం దగ్గర సిక్కుల 10వ గురువు శ్రీ గురు గోవింద సాబ్ పూర్వజన్మలో ఘోర తపస్సు చేశాడు. అందుకని అది సిక్కుల పవిత్ర పావన క్షేత్రమైంది. ఇక్కడికి పాదయాత్ర గోవిందఘాట్ నుండి ప్రారంభమవుతుంది. పూలవనానికి వెళ్లే దారి కూడా ఇదే. తరువాత పాండుకేశ్వర్ అనే క్షేత్రానికి చేరుదాం. ఈ స్థలంలో పాండురాజు తపస్సు చేశాడు కనుక దీనికి పాండుకేశ్వర్ అని పేరు వచ్చినది. పంచపాండవుల జన్మస్థలం కూడా ఇదే. ఈ క్షేత్రంలో పాండుకేశ్వర మందిరం ఉన్నది. భగవాన్ పాండుకేశ్వరుని ప్రతిష్ట పాండురాజు తానే చేశాను. ఈ క్షేత్రంలోనే శ్రీ బద్రీనాథుడు శీతాకాలంలో నివాసం ఉంటాడు. భగవాన్ శ్రీ బద్రీ విశాల్ ఉత్సవమూర్తిని 6 నెలలు ఇక్కడికే తీసుకుని వచ్చి ఉంచుతారు. చలికాలంలో పూజ అర్చన ఇక్కడే జరుగుతాయి. పాండుకేశ్వర్ తరువాత మనం హనుమాన్ చెట్టుకి వెళ్తాం. ఈ క్షేత్రం హనుమంతుని నివాస స్థలం. మహాభారత పురాణంలో ఈ స్థలమునికి చాలా ముఖ్యమైన కథ ఉంది. పంచపాండవులు వనవాసం చేసిన గంధమాదన పర్వతం ఇదే. ఒకరోజు ద్రౌపది భీమునితో కలిసి ఈ పర్వతంపై విహరిస్తూ ఉంది. అలా విహరిస్తూ భీముని బ్రహ్మకమలం తీసుకుని రావలసిందిగా కోరుకున్నది. భీముడు బ్రహ్మకమలం కోసం అలకాపురిపై బయలుదేరినాడు. ఆ ప్రాంతంలో మన హనుమంతుడు రామనామ జపం చేస్తూ భీముడు రావడం చూసి చిన్న పరీక్ష పెట్టాలనిపించి భీముని బలం పరీక్షించాలనుకుని హనుమ వెంటనే ఒక ముసలి వానర రూపం ధరించి దారి ప్రక్కనే కూర్చుని తన తోకను దారికి అడ్డంగా వేసినాడు. ఆ దారిలో వచ్చే భీముడు అడ్డుగా ఉన్న తోకను చూసి, ఓ వానరుడా, నీ తోకను అడ్డు తీయి అన్నాడు. వానర రూపంలో ఉన్న హనుమ, ఓ మానవుడా, నేను ముసలివాడిని కదా, నాలో శక్తి లేదు, తోకను నువ్వే కృపతో పక్కకి పెట్టి వెళ్ళు అన్నాడు. భీమునికి తన బలంపై గొప్ప విశ్వాసం ఉంది, గర్వం కూడా ఉంది. కనుక తన వేలితో తోకను ప్రక్కకు జరపాలని చూశాడు. కానీ తోక కదలలేదు. పూర్తిగా చేతితో కదిలించాలని చూశాడు, అయినా కదలలేదు. రెండు చేతులతో కదిలించాలని పూర్తి శక్తితో ప్రయత్నించాడు, అయినా కొంచెం కూడా కదలలేదు. భీముడు ఆశ్చర్యపోయాడు. ఈ వానరుడు సామాన్యుడు కాదని వెంటనే తన ప్రయత్నం మాని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు. హే ప్రభు, మీరు సాధారణ వానరులు కారు, నన్ను పరీక్షిస్తున్నారు. నాకై నేను మిమ్మల్ని గుర్తించలేను. కృపతో నన్ను క్షమించి మీ అసలు రూపం చూపించి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ఆ ప్రార్థన విని హనుమంతునికి దయ కలిగింది. తన ముసలి రూపం బదిలి తన అసలు రూపంలో భీమునికి దర్శనమిచ్చి వెంటనే సోదరా అంటూ ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఎందుకంటే ఇద్దరు పవనపుత్రులే కదా, కనుక ప్రేమతో భీముని వరం కూడా కోరుకోమన్నాడు హనుమ. భీముడు వరం కోరుకుంటూ, నాకేదైనా ఇవ్వాలనుకుంటే ఒకటివ్వు చాలు. మహాభారత యుద్ధం జరిగే సమయంలో అర్జునుని రథంపై ఉండే ధ్వజంపై నీవు వేంచేసి ఉండి మమ్మల్ని రక్షించు చాలు, నాకింకేమీ అవసరం లేదు అన్నాడు భీముడు. హనుమ భీమునితో అలాగే అని వరమిచ్చి ముందుకు సాగనంపాడు. హనుమ శ్రీరామ భజనలో లీనమైపోయాడు. హనుమాన్ చెట్టు నుండి బద్రీధామంకి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దారిలో కంచనగంగ దర్శనమవుతుంది. కంచనగంగా నది కుబేర పర్వతం నుండి ప్రవహిస్తున్నది. ఈ పవిత్ర దృశ్యాన్ని చూస్తూ భక్తులు బద్రీ విశాల దర్శనం కోసం పలవరిస్తూ భక్తుల దేవదర్శనం చేసుకునేందుకు బద్రీధామంలోకి ప్రవేశిస్తున్నారు. బద్రీ విశాల్ భగవానికి జై అంటూ దేవదర్శనం చేసుకుంటారు. బద్రీధామంలోకి ప్రవేశించిన తరువాత బద్రీనారాయణ మందిరం కనిపిస్తుంది. ఏ స్థలం నుండి బద్రీ విశాల్ మందిరం కనిపిస్తుందో ఆ స్థలానికి దేవదర్శిని అని పేరు. మనం శ్రీ బద్రీ విశాల్ చరణములని నమస్కరిస్తూ బద్రీనారాయణ్ణి దర్శించుకుందాం. మరిక బద్రీనాథ్ చుట్టూ ఉన్న విశేషాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. చాలా ఆశ్చర్యకరమైన విశేషాలని దర్శించుకుంటాం. దేవదర్శిని నుండి కుడివైపు కొంచెం పైన ఏకాదశి గుహ అని ఒకటి ఉంది. అక్కడ ఏకాదశి మాత జన్మించింది. ఈ కథ ఈ ప్రకారంగా ఉంది. పూర్వం నాడీజంగ్ పేరుతో రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతలను యుద్ధంలో ఓడించాడు. చివరికి దేవతల తరపున భగవాన్ విష్ణువు రాక్షసునితో యుద్ధం చేయవలసి వచ్చింది. అలా యుద్ధం చేస్తూ చేస్తూ భగవాన్ విష్ణువు అలసిపోయాడు. విశ్రాంతి కోసం ఏకాదశి గుహలోకి వచ్చి నిద్రపోయాడు. దానవుడు వెనక వెంబడిస్తూ ఇక్కడికి వచ్చి గుహలోకి చూసి, భగవాన్ విష్ణు నిద్రిస్తూ ఉన్నాడు కదా, ఈ నిద్రలో ఉండగానే నేను ఎందుకు సంహరించకూడదు అనుకున్నాడు. వెంటనే ఒక పెద్ద రాయిని తీసుకుని వచ్చి భగవాన్ విష్ణువుపై విసిరివేయబోయాడు. అంతలో ఒక చమత్కారం జరిగింది. భగవాన్ విష్ణువు భూమి యొక్క స్పర్శతో ఒక దేవి జన్మించింది. ఆ దేవి ఈ రాక్షసుని సంహరించింది. కొంత సమయం తరువాత విష్ణువు నిద్ర నుండి మేల్కొని చూస్తే రాక్షసుడు సంహరింపబడి ఉన్నాడు. సమీపంలో ఒక దేవి కూర్చుని ఉంది. శ్రీ విష్ణువు ఆ దేవిని ఇలా అడుగుతూ, ఓ దేవి, నీవు ఎవరువు? ఈ రాక్షసుని ఎవరు సంహరించినారు అని అడిగినాడు. అందులోకి దేవి ఇలా అంటూ, ప్రభు, ఈ రాక్షసుని నేనే సంహరించినాను. నేను ఎవరిని, నా పేరు ఏమిటి నాకు తెలియదు, ఎందుకంటే నాకు జన్మనిచ్చిన వారు మీరు అన్నది. భగవాన్ విష్ణువు ఇలా అంటున్నాడు, ఓ దేవి, ఈరోజు ఏకాదశి శుభదినం, నువ్వు జన్మించినది ఈరోజే, అందుకనే నీ పేరు ఏకాదశి. నీకు నేను వరమునిస్తున్నాను, ఎంతటి ఘోర పాపం చేసిన వారైనా ఏకాదశి రోజు నీ పూజ అర్చన చేస్తే, ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఆ జీవులు పాప విముక్తులవుతారు, వారి మనసులో కోరిక పూర్తి అవుతుంది. శ్రీ భగవాన్ విష్ణువు ఏకాదశి దేవికి ఈ వరమునిచ్చి అదృశ్యం అయినాడు. అప్పటి నుండి ఈ గుహకు ఏకాదశి గుహ అని పిలుస్తారు. ఈ ప్రకారంగా మన యాత్రను సఫలం చేసుకుంటూ బద్రీధామం చేరుకున్నాం కదా. యాత్రికులు ముందుగా బస్టాండ్లోనే వారి వారి పురోహితుల్ని కలిసి ధర్మశాలల్లో బస చేస్తారు. ప్రాతకాలం లేచి ముందుగా తప్తకుండంలో స్నానం చేస్తారు. యాత్రికులు స్నానం చేస్తూ చాలా ఆశ్చర్యపోతారు. ప్రభు నారాయణుని యొక్క విచిత్ర మాయను చూసి ఆలోచిస్తారు, ఇంత మంచు ప్రదేశంలో కూడా ఇంత వేడి నీరు ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది తెలుసుకోవాలి అంటే మనం ఈ కథను గురించి తెలుసుకోవాలి. తప్తకుండం చరిత్ర కూడా మనకు తెలుస్తుంది. ఒకనొకప్పుడు భృగ మహర్షి వారి ధర్మపత్ని ఆశ్రమవాసంలో ఉన్నారు. భృగుపత్నిని ఒక అసురుడు కామించాడు. ఎందుకంటే క్రితంలో ఈ భృగుపత్నితో ఆ దానవునికి ఒకసారి వివాహ చర్చ జరిగింది. దైవానుగ్రహం చేత ఆమెకు భృగు మహర్షితో వివాహం జరిగింది. ఈ అసురుడు అప్పటి నుండి సమయం కోసం ఆలోచిస్తూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు భృగు మహర్షి ఆశ్రమంలో లేరు. ఆశ్రమంలో కేవలం అగ్నిహోత్రంలో ఉన్న అగ్ని, భృగు పత్ని మాత్రమే ఉన్నారు. ఈ రాక్షసునికి ఇప్పటికి అవకాశం దొరికింది. ఆశ్రమానికి వచ్చి అగ్నిదేవునితో, అగ్నిదేవా, ఈ ఋషి పత్నికి నాతో వివాహం జరగాలనే చర్చ క్రితంలో వచ్చింది కదా అని దానవుడు అడిగాడు. అగ్నిదేవుడు, ఆ అవును జరిగినది అని సాక్ష్యం చెప్పాడు. దానవుడు అగ్నిదేవుని మాటను సాక్షిగా పెట్టుకుని గర్భవతిగా ఉన్న ఋషి పత్నిని తీసుకుని వెళ్ళాడు. ఋషి పత్ని ఏడుస్తూ సహాయం కోసం బిగ్గరగా అరుస్తూ ఉంది. సహాయం అందలేదు. దారిలోనే ఋషిపత్ని మగ శిశువుని ప్రసవించింది. ఆ శిశువు చాలా శక్తిమంతుడు. ఆయనే చ్యవన మహర్షి. ఆ శిశువు దృష్టి పడగానే ఆ దృష్టి నుండి బ్రహ్మ తేజోకిరణాలు వెలువడి ఆ రాక్షసుని భస్మం చేసినాయి. ఇక్కడ భృగు మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని కనిపించకపోయేసరికి అగ్నిదేవుణ్ణి అడిగారు, నా పత్ని ఎక్కడా అని. అగ్నిదేవుడు జరిగిన విషయం చెప్పినాడు. స్వామి, ఒక రాక్షసుడు మన ఆశ్రమానికి వచ్చాడు. నన్ను తనకు సంబంధించిన వివాహ విషయంలో సాక్ష్యం చెప్పమని అడిగాడు. నేను జరిగిన సత్యం చెప్పినాను అంటూ జరిగిన విషయమంతా పూర్తిగా ఋషికి వివరించినాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు చెప్పినది వింటూనే ఋషికి కోపం కలిగింది. వెంటనే అగ్నిని శపించాడు. నా పత్నిని కాపాడకపోగా సాక్ష్యం చెప్పి గర్భవతిగా ఉన్న స్త్రీని రాక్షసుడు తీసుకువెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు, కనుక నీవు సర్వభక్షిగా మారిపోతావు అని శపించాను. దానితో అగ్నిదేవుడు చాలా దుఃఖిస్తూ ఆశ్రమం నుండి వెళ్ళిపోయాడు. శాప విముక్తికై ఉపాయం వెతుక్కుంటూ బయలుదేరాడు. సర్వతీర్థాలలోకి శ్రేష్టమైన ప్రయాగలో ఋషి మునులందరూ ఒక మహాసమ్మేళనం జరిపిస్తూ ఉన్నారు. అగ్నిదేవుడు అక్కడికి వెళ్ళినాడు. అక్కడ ఉన్న మహర్షులను దీనంగా ప్రార్థిస్తూ తన బాధను వినిపిస్తున్నాడు. మహర్షులారా, భృగు మహర్షి నన్ను సర్వభక్షి అవ్వాలని శపించారు. నేను ఈ శాపం నుండి ఎలా విముక్తుడనవుతాను? కృపతో నాకు ఉపాయం చూపవలసింది అని ప్రార్థించను. అగ్నిదేవుని ప్రార్థన విని వేదవ్యాస భగవానుడు అగ్నిదేవునికి ధైర్యం చెప్తున్నారు. అగ్నిదేవా, నీవు అధైర్యపడకు, నీకు చక్కని ఉపాయం చెప్తాను విను. నేను శ్రీ బద్రీధామంలోనే ఉంటాను. అక్కడ ఉన్న శ్రీ బద్రీ విశాల్ ప్రభావం నాకు చాలా అనుభవం, కనుక ధైర్యంగా చెప్తున్నాను. నువ్వు నిస్సంకోచంగా శ్రీ బద్రీధామం వెళ్ళు, నీ దోషాలన్నీ తొలగిపోతాయి. ఎలాంటి శాపమైనా తొలగిపోతుంది. శాపముక్తి భూమి అది అని వేదవ్యాస భగవానుడు చెప్పెను. అగ్నిదేవుడు వేదవ్యాసునికి ప్రణమిల్లి సెలవు తీసుకుని శ్రీ బద్రీధామం చేరుకున్నాడు. అక్కడ చాలా సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అగ్నిదేవుడు. కొంతకాలానికి శ్రీ బద్రీ విశాల్ ప్రసన్నుడై అగ్నిదేవునికి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అగ్నిదేవుడు బద్రీ విశాల్కు ప్రణమిల్లి, స్వామి, నాకు భృగు మహర్షి సర్వభక్షి అయ్యేలా శాపమిచ్చాడు, ఆ దోషం నశింపచేయి అని ప్రార్థించాడు. అగ్నిదేవుని ప్రార్థన విని శ్రీ బద్రీనారాయణుడు నవ్వుతూ, ఓ అగ్నిదేవా, నీవు అడిగే వరం ఎప్పుడో ప్రాప్తి పొందావు. నీ దోషం నా బద్రీధామంలో ప్రవేశించగానే తొలగిపోయినది. ఎందుకంటే ఈ భూమి శాపముక్తి భూమి. ఎవరు ఎంత భయంకరమైన శాపగ్రస్తులు అయినా కానీ ఈ పుణ్యభూమిని దర్శించినంతనే శాప విముక్తులవుతారు అన్నారు శ్రీ బద్రీ విశాల కృపతో. అగ్నిదేవుడు సంతోషంతో మరియు ఆశ్చర్యంతో, ప్రభు, ఈ భూమికి ఇంత గొప్ప శక్తి ఉందని నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. కనుక ప్రభు, నాకు మరో వరం ప్రసాదించండి. నేను ఎప్పుడూ ఈ పుణ్యధామంలోనే ఉంటాను, మీ చరణాల సేవ చేసుకుంటాను అని ప్రార్థించను. అగ్నిదేవుని ప్రార్థన విని, సరే, అలాగే ఈరోజు నుండి నీవు ఇక్కడే ఉండు. ఈ పుణ్యధామాన్ని దర్శించేందుకు వచ్చే సర్వప్రాణులను పాప విముక్తులను చెయ్యి. ఎంతటి ఘోర పాపాలైనా సరే నశించేలాగా ఒక ఉపాయం చెప్తాను, అలా చెయ్యి అన్నాడు. వేడి నీటి ధారను సదా ప్రవహింపచెయ్యి. ఎలా అంటే, బంగారం అగ్నిలో వేస్తే ఎలా పవిత్రమై మెరుస్తుందో అలాగా ఎంత ఘోర పాపాలు చేసినా సరే నీవు ప్రవహింపచేసే వేడి నీటి ధారలో స్నానం చేస్తే చాలా పవిత్రులై ప్రకాశించాలి. ఈ సేవ చేస్తూ సదా నీవు నా సన్నిధిలోనే ఉండు అని వరమిస్తూ, అంతేకాదు, నీ తప్తకుండం సమీపంలో ఎవరు నా పూజా అర్చన చేస్తారో, బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారో, ఆ ప్రాణులకు అక్షయ పుణ్యప్రాప్తి వస్తుంది అని చెప్పి శ్రీ బద్రీనారాయణుడు అదృశ్యమయ్యాడు. తరువాత అగ్నిదేవుడు ప్రసన్న చిత్తుడై శ్రీ బద్రీధామంలోనే ఉండసాగాడు. అప్పటి నుండి యాత్రికులు తప్తకుండంలో స్నానం చేసి తమ పురోహితులచే పూజ అర్చన చేసుకుని బద్రీ విశాల్ దర్శనానికి వెళ్తారు. పురాణాలలో తప్తకుండం యొక్క మహిమ చాలా గొప్పగా ఉంది. తప్తకుండం సమీపంలో పౌరాణిక పంచశిలలు కూడా ఉన్నాయి. ఇవి ఐదు సిద్ధులను ప్రసాదిస్తాయి. సాధకులకు ఇవి వరప్రసాదాలు, సిద్ధి ప్రదాయకాలు. అవి ఏవో తెలుసుకుందాం. పంచశిలలు గురించి ఈ విధంగా ఉంది. గరుడశిల, నారదశిల, వరాహశిల, మార్కండేయశిల, నరసింహశిల. ముందుగా మనం గరుడశిలని దర్శించుకుందాం. గరుడు భగవాన్ శ్రీ నారాయణ్ణి వాహనం అవ్వాలనే కోరికతో 32,000 సంవత్సరాలు ఒంటి కాలిపై నిలబడి ఘోర తపస్సు చేశాడు. ఈ శిలపై ఉపవాసం కూడా చేశాడు. శ్రీనారాయణుడు ప్రసన్నుడై గరుణ్ణి తమ వాహనంగా అంగీకరించి వరమిచ్చాను. అప్పటి నుండి ఈ శిలకు గరుడశిల అని పేరు ప్రసిద్ధి నొందింది. ఒకసారి ఈ గరుడశిలను దర్శనం చేసుకుంటే చాలు, పరమపుణ్యం పొందుతారు. ఇక నారద శిల గురించి తెలుసుకుందాం. ఈ శిలపై నారద మహర్షి శ్రీమన్నారాయణ్ణి ప్రసన్నుడిగా చేసుకునేందుకు కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. క్రితంలో నారదునికి దక్ష ప్రజాపతి శాపమిచ్చాడు, 2 గడియల కాలం ఒకచోట నీవు నిలవక తిరుగుతావు అని. కానీ శ్రీ బద్రికాశ్రమంలో 60,000 సంవత్సరాలు ఉన్నాడు అంటే కారణం ఈ భూమి శాప విముక్తి భూమి కనుకనే నారదుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేయగలిగినాడు. నారదుని ఘోర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనాడు స్వామి. కనుకనే ఈ శిల నారద శిల అని పిలువబడుతూ ఉంది. ఈ శిల క్రిందనే ఒక జలకుండం కూడా ఉంది. దీనికి నారదకుండం అనే పేరు. ఏ ప్రాణి ఈ కుండంలో స్నానం ఆచమనం చేస్తుందో ఆ జీవికి మరు జన్మలో మానవ జన్మ వస్తుంది అని, మానవులు స్నానం ఆచరిస్తే అనంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని శ్రీనారాయణుడు వరమిచ్చెను. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు భగవాన్ బద్రీ విశాల్ మూర్తిని ఈ కుండంలో నుండే వెలికి తీసుకుని వచ్చి మందిరంలో ప్రతిష్టాపన చేశాడు. మనం ఇక మార్కండేయశిలను చూద్దాం. చాలా పూర్వకాలంలో మార్కండేయ ఋషి అని ఒకరు ఉండేవారు. వీరు పురాతన కాల ఋషి, అల్పాయుషు కలవాడు. పూర్ణాయుషును పొందుటకై ఏమి చేయాలో తెలియక పుణ్యతీర్థాలు అన్నీ తిరిగి తిరిగి చాలా అలసిపోయి ఒకసారి మధురకి చేరాడు. అక్కడ నారద మహర్షిని దర్శించుకుని చాలా ఆనందించి తన బాధను తెలుపుకుని విచారించినాడు. అన్ని తీర్థాలు తిరిగి అలసిపోయిన మార్కండేయ మునిని చూసి నారద మహర్షి ఇలా అంటున్నాడు, మార్కండేయ, ఎందుకు నీవు వృధాగా ఇన్ని క్షేత్రాలు తీర్థాలు తిరిగావు? ఒకే తీర్థం వెళ్తే అన్ని తీర్థాలు వెళ్ళినట్లే కదా, నీవు మూలాన్ని ఎందుకు తెలుసుకోలేదు అని చెప్తాను విను నేను అంటూ ప్రారంభించాడు. నీవు వెంటనే శ్రీ బద్రికాశ్రమం వెళ్ళు, అక్కడ నీకు సర్వతీర్థాల ఫలం ఒక్కటిగా దొరుకుతుంది. ఆ క్షేత్రంలో భగవాన్ ఎప్పుడూ కొలువై ఉంటాడు. శ్రీనారాయణుడు మిగతా క్షేత్రాలను విడిచినా బద్రీధామం మాత్రం ఎప్పుడూ విడిచి ఉండడు. శ్రీ బద్రీక్షేత్ర మహిమను విని మార్కండేయుడు బద్రీధామం చేరి నారద శిల సమీపంలో ఒక శిలపై కూర్చుని తపస్సు చేసెను. అల్పాయుషు కల మార్కండేయునికి శ్రీనారాయణుడు కృపతో 7 కల్పాల ఆయుష్ని ప్రసాదించినాడు. కనుకనే ఈ ఋషి ప్రళయకాలంలో కూడా జీవించే ఉంటాడు. అల్పాయుషు కల మార్కండేయుడు కల్పాయుషుని పొందిన శిల మార్కండేయ శిల అని పేరుతో ప్రసిద్ధి చెందింది. ఎవరైనా సరే విశ్వాసంతో ప్రార్థిస్తే అనంత ఫలమును పొందుతారు. ఇక మనం నరసింహశిలను చేరుకుందాం. శ్రీ అలకనందా జలంలో ఒక శిల సింహ ఆకృతిలో ఉంది. ఈ శిలనే నరసింహశిల అని అంటారు. ఈ శిలను గురించి ఒక పురాణ కథ ఉన్నది. పూర్వం హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించి అప్పుడు భగవానుడు హిరణ్యకశిపుని సింహాసనంపై కూర్చున్నాడు. ఈ విచిత్ర రూపం చూసి దేవీ దేవతలు భయపడిపోయారు. ఎవరికి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. అమ్మ ఎప్పుడూ హృదయంలో నివసించేదే కదా, ధైర్యంతో శ్రీ మహాలక్ష్మి అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళింది. నరసింహుడు ఒక్కసారిగా గర్జించాడు. అమ్మ కూడా భయపడి తిరిగి వచ్చేసింది. అందరూ భయభీతులు అవడం చూసి ప్రహ్లాదుడు ప్రార్థించాడు. ఆ ప్రార్థన విని నరసింహుడు ఏమి కావాలో కోరుకోమన్నాడు. ప్రభు, మేమందరం ఈ రూపం చూసి భయపడుతున్నాం, కృపతో శాంతించి చతుర్భుజ రూపంలో దర్శనమివ్వు అని ప్రార్థించారు. నరసింహుడు నేను శాంతించాలి అంటే చల్లని ప్రదేశానికి వెళ్ళాలి, అప్పుడు నా ఉగ్ర రూపం శాంతిస్తుంది అని చెప్పి ప్రభువు నేరుగా శ్రీ బదరికాశ్రమం వెళ్ళి అలకనంద నదిలో చల్లని నీళ్లలో కూర్చున్నాడు. అప్పుడు శాంతించాడు స్వామి. శ్రీ నరసింహరూపుడైన శ్రీనారాయణ్ణి రాక తెలుసుకుని ఋషులు మునులు దర్శనం కోరి వచ్చారు. నరసింహుని దర్శించుకుని తన్మయిలై ఇలా ప్రార్థించారు, స్వామి సదా మీరు ఇక్కడే మాకు దర్శనమిస్తూ ఉండాలి అని. నరసింహుడు ముని ఋషులతో ఇట్లంటూ, నేను ఈ రూపంలో ఉంటే మానవులు భయపడతారు, కనుక శిలారూపంలో ఇక్కడే ఉంటాను అని వరమిచ్చి అనుగ్రహించాడు. అప్పటి నుండి ఈ శిలకు నరసింహశిల అని పేరు ప్రసిద్ధమైంది. ఈ నరసింహశిలను దర్శించుకుంటే మానవుల పాపాలు భయపడి పారిపోతాయి. మనం 5వ శిల వరాహశిలను దర్శించుకుందామా? అలకనంద నది మధ్యలో శ్రద్ధగా చూస్తే ఒక శిల వరాహ రూపంలో కనిపిస్తుంది. దీనినే వరాహశిల అంటారు. శ్రీమన్నారాయణుడు ఒకసారి భూమిని రసాతలం నుండి పైకి తీసుకొని వచ్చేందుకు వరాహంగా అవతరించాడు. హిరణ్యాక్షుడిని సంహరించుటకు భూమిని ముద్దరించుటకు అవతరించిన రూపం శ్రీ వరాహ రూపం. దుష్ట సంహారం చేసి నేరుగా బదరికాశ్రమం అలకనంద నదిలో శిలారూపంలో ఉండసాగాడు స్వామి. యాత్రికులు ఈ శిలారూపంలో ఉన్న స్వామిని దర్శించుకుని సమీపంలో భూదానం అన్నదానం చేస్తే చాలా అనంత పుణ్యాన్ని పొందుదురు. మనం అందరం పంచశిలలని దర్శించుకున్నాం, ఇంకా ఏమి విశేష తీర్థాలున్నాయో చూద్దాం. పదండి పంచధార తీర్థలు. శ్రీ బదరీధామంలో పంచధారల మహత్యం అనేక పురాణాలలో ఉంది. ఈ తీర్థాలలో స్నానం ఆచమనం చేస్తే చాలు, ఎటువంటి పుణ్యఫలం వస్తుందో చెప్పడానికి వీల్లేదు. పేర్లు మాత్రం తెలుసుకుందాం. శ్రీ నారదకుండం, తప్తకుండం, ఋషిగంగ, కూర్మగంగ, ప్రహ్లాదధార. మందిరానికి కుడివైపున 3 కిలోమీటర్ల దూరంలో చరణపాదుక తీర్థం ఒకటి ఉంది. నీలకంఠ పర్వతం వైపు వెళ్తే ఈ స్థలంలో భగవానుని పాదముద్రలు ఉంటాయి. ఈ స్థానం చాలా రమణీయంగా సుందరంగా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే నీలకంఠ పర్వతం దగ్గర ఊర్వశి కుండం ఉంది. నీలకంఠ పర్వతం దగ్గర బ్రహ్మ కమలాలు చాలా ఎక్కువగా లభిస్తాయి. భగవాన్ శివునికి ఈ పుష్పాలు చాలా ప్రియమైనవి. తరువాత మనం అలకనంద పుట్టిన విశేషాన్ని తెలుసుకుందాం. అలకనంద నది పుట్టిన చోటు అలకాపురి. పురాణాలలో ఈ గంగను విష్ణుపది గంగ అని అంటారు. ఈ అలకనంద నదిని దర్శించినంతనే ప్రాణులు పాపముక్తులవుతారు. మనసులో కోరినవి ఏమైనా సరే వెంటనే ఫలిస్తాయి. ఇక బ్రహ్మకపాలం గురించి తెలుసుకుందాం. స్కంద పురాణంలో శివుడు స్వయంగా తానే ఈ కథకు వర్ణననిచ్చినట్లుగా ఉంది. భగవాన్ శివుడు బ్రహ్మ యొక్క 5వ శిరస్సును గోటితో గిల్లివేశాడు. అప్పుడు బ్రహ్మ శిరస్సు శివుని వేలికి అంటుకున్నది. బ్రహ్మహత్యా పాపం కూడా శివుని శరీరంలో ప్రవేశించింది. భగవాన్ శివుని పేరు కపాలిగా మారినది. ఈ పాపం తొలగించుకునేందుకు శివుడు అన్ని తీర్థాలు తిరిగాడు. అయినా గాని బ్రహ్మహత్యా పాపం వదలలేదు, బ్రహ్మ కపాలం చేతి నుంచి వదలలేదు. చివరికి తిరిగి తిరిగి బదరికాశ్రమం చేరారు. అక్కడికి వెళ్తూనే ఒక చమత్కారం జరిగింది. బ్రహ్మకపాలం శివుని చేతి నుండి వీడి కింద పడిపోయింది. శరీరంలో బ్రహ్మహత్యా పాపం కూడా వదిలిపోయింది. శివుడు చాలా ఆనందించాడు. పవిత్రమైన ఈ భూమిపై పడిన ఈ బ్రహ్మకపాలంలో మానవులు వారి పితృదేవతలకు శార్ధకర్మలు పిండ ప్రదానాలు చేస్తే వారి 7 తరాల వరకు పితృదేవతలు మోక్షం పొందుతారు. ఇక వారి పేరుతో మరింకెప్పుడూ పిండ ప్రదానాలు శ్రాద్ధకర్మలు చేయనవసరం లేదు. ఈ ప్రకారంగా ఈ స్థలానికి బ్రహ్మకపాలమని పేరు కలిగినది. ఈ తీర్థమహిమ తెలుసుకుని యాత్రికులు వారి పితృదేవతలకు పిండ ప్రదానం తప్పక చేస్తారు. మగపిల్లలు లేనివారు కూడా వారి పేరుతో వారే పిండ ప్రదానం చేస్తారు. ఇలా చేస్తే పుత్రులు లేని వారికి పున్నామ నరకం నుండి విముక్తి వస్తుంది. బ్రహ్మకుండం దగ్గరికి వెళ్దాం. బ్రహ్మకపాలం కిందనే బ్రహ్మకుండం ఉంది. దానిని గురించి ఒక పురాణ కథ ఉంది. శ్రీనారాయణుడు నాభి నుండి బ్రహ్మను సృజించి చతుర్వేదాలు ఉపదేశించాడు. అలా నాలుగు వేదాలు పుట్టాయి. ఆ సమయంలోనే మధుకైటబులనే ఇద్దరు రాక్షసులు కూడా పుట్టారు. బ్రహ్మ నుండి నాలుగు వేదాలు తీసుకుని పారిపోయారు. బ్రహ్మ వేదాలను కోల్పోయి విచారంతో మళ్లీ పొందుటకై శ్రీ భద్రికాశ్రమం వచ్చి తపస్సు చేశారు. శ్రీనారాయణుడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి సంతుష్టుడై హయగ్రీవ రూపంలో ఈ కొండం నుండి అవతరించి బ్రహ్మ ఆనందంతో స్తోత్రం చేయగా బ్రహ్మ ప్రార్థనకు ప్రసన్నుడై హయగ్రీవ భగవాన్ ఆ రాక్షసుల్ని సంహరించి నాలుగు వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు తిరిగి ప్రసాదించాడు. వేదాలకు ఈ స్థానం చాలా ప్రియమైంది. అందుకే ఒక రూపంలో జలధారలుగా మారి భద్రికాశ్రమంలోనే నివసిస్తున్నాయి. వేరే ఒక రూపంలో బ్రహ్మతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాయి. ఇప్పుడున్న వేదధారలు నాలుగు నరపర్వతంపై ఉన్నాయి. యాత్రికులు మానా గ్రామం వెళ్తున్నప్పుడు ఈ నాలుగు వేదధారల్ని దర్శించుకోవచ్చును. బ్రహ్మకపాలం పైనుండి ఒక కాలి దారి ఉంది. ఆ దారి నుండి మాతామూర్తి మందిరంకి వెళ్ళవచ్చును. ఈ దారి నుండే మానా గ్రామం కూడా వెళ్ళవచ్చు. శ్రీనారాయణ పర్వతంపై ఇప్పటికీ చాలా ఋషి గుహలున్నాయి. ఈ రోజుకి ఋషులు తపస్సులో లీనమై ఉంటారు. ఈ మార్గంలోనే ఒక శిలపై నాగ నాగిని జంట ఉన్నది. ఈ జంటకు చాలా అందమైన కథ ఉంది. తప్పకుండా దర్శించుకోవాల్సిన శిల ఇది. ఈ శిలకు కొంచెం దూరంలో ఒక దారి భృగు మహర్షి గుహకు వెళ్తుంది. ఆ పైన భృగుధార ఒకటి ఉంది. ఇక్కడి నుండి ఒక కోసు దూరంలో ఇంద్రధార ఉంది. ఇక్కడ ఇంద్రుడు తపస్సు చేశాడు. ఈ స్థలంలో ఏ మాసమైనా సరే శుక్ల త్రయోదశి రోజున స్నానం చేసి నియమానుసారం శ్రీ విష్ణు పూజ చేసినట్లయితే ఆ మానవునికి ఇంద్రలోకం ప్రాప్తిస్తుంది. శ్రీ భద్రీపురి నుండి మూడు కోసల దూరంలో మానా గ్రామం ఉంది. ఇది ఉత్తర భారత సరిహద్దులోని ఆఖరి గ్రామం. ఈ గ్రామానికి పురాతనమైన పేరు మణిభద్రపురి. ఇక్కడి ప్రజలు చాలా కష్టజీవులు. ఈ గ్రామ ప్రజలు తివాసీలు ఉన్ని శాలువలు ఉన్ని ఆసనాలు చాలా అందంగా తయారు చేస్తారు. ఈ గ్రామంలో ఘంటాకర్ణ దేవుని మందిరం ఉంది. ఈ దేవుని గ్రామ ప్రజలు కులదేవతగా నమ్ముతారు. శ్రీ ఘంటాకర్ణ దేవుని గురించి హరివంశ పురాణంలో 76వ అధ్యాయంలో చాలా అందమైన కథ ఉంది. ఈ కథ వింటే తెలుస్తుంది శ్రీ ఘంటాకర్ణ చరిత్ర. బద్రీ విశాల్ ఎంత దయాళువో అని శ్రీ బద్రీ విశాల్ ఎలాంటి వారినైనా సరే ఎలా ఉన్నా తన ప్రేమను అందరిపై కురిపించి తన వారినిగా దగ్గరికి చేర్చుకుంటాడు. ఈ కథ ద్వారా స్వామి వాత్సల్యం తెలుస్తుంది. పూర్వం ఒకనొకప్పుడు ఘంటాకర్ణుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. భగవాన్ శివుని యొక్క అనన్య భక్తుడు. భగవాన్ విష్ణునామం వినడానికి కూడా ఇష్టపడేవాడు కాడు. అందుకే ఆ దానవుడు చెవులకి పెద్ద పెద్ద గంటలు కట్టుకున్నాడు. ప్రతి క్షణం శివనామం జపిస్తూ ఉంటాడు. ఇలా వేల సంవత్సరాలు అతను చాలా భక్తిభావంతో ఆరాధించాడు. ఘంటాకర్ణుని ఆరాధనకి మెచ్చి భగవానుడు శివుడు ప్రసన్నుడై ఘంటాకర్ణునికి దర్శనమిచ్చి నీకిష్టమైన వరం కోరుకో అన్నాడు. ఘంటాకర్ణుడు, ప్రభు, దేవాదిదేవా, నీవు నాపై దయచూపి ఈ రాక్షసి జన్మ నుండి విముక్తి నివ్వు అని అడిగాడు. ఈశ్వరుడు ఆలోచించాడు. నాయందు నారాయణయందు ఇతనికి భేదభావముంది. ఎవరి మనసులో ఈ భేదభావం ఉంటుందో వారిలో ఎంత భక్తి ఉన్నా ముక్తికి అధికారులు కారు. కనుక ఘంటాకర్ణునితో శివుడు ఇలా అంటున్నాడు, వత్స, నీవు ధనం ఐశ్వర్యం ఏదైనా కోరుకో, కానీ నేను ముక్తిని మాత్రం ఇవ్వలేను. ముక్తిదాత కేవలం ఒక్కడే, అతను శ్రీహరియే. నీకు ముక్తి కావాలి అంటే భగవాన్ విష్ణు చరణాలను ఆశ్రయించు అని చెప్పాను. విష్ణువుని ఆరాధించి ప్రసన్నుని చేసుకో, అప్పుడు నీకు ముక్తి దొరుకుతుందని చెప్పేసరికి ఘంటాకర్ణుడు ఆశ్చర్యపడ్డాడు. ప్రభు, ఏమిటి అంటున్నారు? నేను ఆయన పేరు వినడానికి కూడా ఇష్టపడడం లేదు, కనుకనే నేను చెవులకి గంటలు కట్టుకున్నాను. నాకు ధనం ఐశ్వర్యం ఏమీ వద్దు, కేవలం ముక్తి మాత్రం కావాలి అన్నాడు. శ్రీ నారాయణుడు నాకు ముక్తిని ఎలా ఇస్తాడు? నేను ఏమి చేయాలో మీరే చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు ధైర్యం చెప్తూ, ఘంటాకర్ణ, శ్రీ నారాయణుడు కరుణాసాగరుడు. ఎవరైతే ఒక్కసారి నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో శ్రీ నారాయణ్ని పాదాలు ఆశ్రయిస్తారో వారిని ఆయన తప్పక క్షమిస్తాడు. నీవు ద్వారకకు వెళ్ళు, అక్కడే నీకు శ్రీనారాయణ్ణి దర్శనమవుతుందని ఉపదేశించను. వెంటనే ఘంటాకర్ణుడు ద్వారకా నగరం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే శ్రీనారాయణుడు శ్రీ బద్రీధామంలో ఉన్నాడని తెలిసింది. ఘంటాకర్ణుడు శ్రీ బద్రీధామం వెళ్ళాడు. అలకనంద నది ఒడ్డున ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. శ్రీనారాయణుడు చూశాడు. ఇంత సమాధి స్థితి ఏ ముని ఋషులకు సాధ్యం కాదు, నేను ఇంతవరకు చూడలేదు అనుకుని ఘంటాకర్ణుని శ్రద్ధాభావం చూసి శ్రీనారాయణుడు చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చాడు. ఘంటాకర్ణునికి శ్రీనారాయణ్ణి దర్శించుకుని ఆనందంతో తనువు పులకరించింది. వెంటనే శ్రీనారాయణ్ణి శ్రీ పాదాలపై శిరసునుంచి పరమాత్మను శ్రద్ధాభావంతో స్తుతించాడు. శ్రీనారాయణుడు ప్రసన్నుడై ఘంటాకర్ణునికి ముక్తితో పాటుగా తన ప్రియ స్థానం వైకుంఠధామానికి క్షేత్రపాలకునిగా నియమించాడు. అప్పటి నుండి శ్రీ బద్రికాశ్రమానికి ఘంటాకర్ణుడు క్షేత్రపాలకుడయ్యాడు. శ్రీ బద్రీనారాయణునికి ఎడంవైపున ఆయన కొలువై ఉన్నాడు. ఘంటాకర్ణుని కథ విన్నారు కదా, ఇక మానా గ్రామానికి వెళ్దామా? మానా గ్రామం నుండి కొంచెం దూరంలో మనకి గణేష్ గుహ అనేది కనిపిస్తుంది. దానికి దగ్గరలోనే వ్యాస గుహ కూడా ఉంది. ఇక్కడే వేదవ్యాస భగవాన్ పురాణ రచన చేశాడు. మహాభారత భాగవత పురాణాలను కూడా ఈ స్థానంలోనే రచించారు. ఈ స్థలానికి ఒక పురాణ కథ ఇలా ఉంది. భగవాన్ వేదవ్యాస పురాణ రచన చేయటానికి బద్రీధామం వచ్చారు. ఆయన ఒక మంచి లేఖకుని కోరుకుని శ్రీ బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మ ప్రత్యక్షమై, వేదవ్యాస గణపతిని ఆహ్వానించు అని చెప్పగా విని వేదవ్యాసుడు గణపతిని ప్రార్థించాడు. వెంటనే గణపతి ప్రత్యక్షమై ఏమిటి పిలిచారు అని అడిగారు. వేదవ్యాసుడు పురాణ రచన గురించి చెప్పగా ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చి పురాణ రచన ప్రారంభించారు. వేదవ్యాసుడు శ్లోకాలు చెప్తూ ఉంటే శ్రీ గణేష్ వ్రాస్తూ ఉండేవాడు. అప్పటి నుండి వారున్న గుహలకు గణేష్ గుహ, వ్యాస గుహ అనే పేరు వచ్చింది. వ్యాసగుహ శిల యొక్క ఆకారం ఒక పుస్తక రూపంలో ఉంటుంది. ఈ స్థల మహత్యం చాలా విశేషమైంది. ఈ వేదవ్యాస భగవాన్ గుహ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ముచుకుంద గుహ అని ఒకటి ఉంది. కాలయవనుడు అని దానవుడు ముచుకుందుని దృష్టితో భస్మం చేసేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు ముచుకుందుని దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ముచుకుంద, నీవు వెళ్ళి తపస్సు చెయ్యి, ఎందుకంటే కాలయవనుడు అనే రాక్షసుణ్ణి సంహరించేందుకు శక్తిని పొందాలి నీవు, దానికి నీవు తపస్సు చేయాలి అని చెప్పి, వచ్చే జన్మలో నీవు బ్రాహ్మణ వంశంలో జన్మిస్తావు, అప్పుడు నీకు మోక్షం దొరుకుతుంది అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని ఆదేశం అనుసరించి ముచుకుందుడు తపస్సు చేశాడు. కనుకనే దీనికి ముచుకుంద గుహ అని పేరొచ్చింది. ఇక్కడ జన్మాష్టమికి చాలామంది వెళ్ళి పూజ చేస్తారు. ఈ గుహకు దగ్గరలోనే చాలా పెద్ద అందమైన మైదానం ఉంది. దానిని క్లాప్ గ్రామ్ అంటారు. ఇక్కడ ఈరోజుకి సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు, ఋషులు, మునులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. మానా గ్రామానికి వెళ్ళే కాలిబాట నుండి కిందికి చూస్తే మనకు 2 నదుల సంగమం, అలకనంద మరియు సరస్వతీ నదీ సంగమం కనిపిస్తుంది. ఈ సంగమానికి కేశవ ప్రయాగ అని పేరు. సమీపంలోనే శ్రీనారాయణ పర్వతంపై మాతామూర్తి మందిరం కూడా ఉంది. ఈ కథను మనం క్రితంలో తెలుసుకున్నాం. ఇక్కడి నుండే సత్వపంతు వెళ్ళడానికి దారి ఉంది. పంచపాండవులు తమ రాజ్యపాలన వదిలి స్వర్గం చేరాలని బదరీధామం నుండి ఈ దారిలోనే ప్రయాణం చేశారు. ఈ కథ యొక్క వృత్తాంతం కూడా తెలుసుకుందాం. తెలుసుకుంటూ మనం కూడా మానసికంగా ఆ యాత్ర చేద్దాం. శ్రీ బదరికాశ్రమంకు కోట్ల కొలది యాత్రికులు వస్తారు. సత్వపంతు వరకు ఎవరో ఒకరు మాత్రమే వెళ్ళగలరు. ఈ క్యాసెట్ ద్వారా స్వర్గారోహిణి వరకు పూర్తి యాత్ర చేసి వద్దాం. ఎవరైతే శ్రద్ధాభావంతో స్వర్గారోహిణి యొక్క పూర్తి పాదయాత్రను గురించి వింటారో వారు స్వయంగా స్వర్గాన్ని దర్శించుకున్న ఫలం పొందుతారు. పంచపాండవుల్లో ధర్మరాజు పొందిన ఫలం పొందుతారు. మరిక ఆలస్యం ఎందులకు? మీరు కూడా మాతో చేరి స్వర్గారోహిణి యాత్రకు బయలుదేరండి. భగవద్ ఆనందాన్ని పంచుకోండి. సత్వపంత్, స్వర్గారోహిణి, సరస్వతీ నదుల గురించి తెలుసుకుందాం. మనం మానా గ్రామం దాటి ముందుకు వెళితే సరస్వతీ నది వస్తుంది. సరస్వతీ నది ఒడ్డున ముందుకు వెళ్తూ ఉంటే పైన చాలా పెద్ద రాయి ఒకటి ఉంది. సరస్వతీ నది ప్రవాహం చాలా తీక్షణంగా ఉంటుంది. నది దాటడానికి వీలుండదు. కనుక భీముడు ఈ శిలను నదిపైన ఉంచాడు. అప్పటి నుండి ఈ శిలకు భీమ్ఫూల్ అని పేరు ప్రసిద్ధమైంది. ఈ భీమ్ఫూల్ దాటి ముందుకు వెళ్ళి చూస్తే సరస్వతీ నది ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. భయం కలిగిస్తూ ఉంటుంది. నదీ జలాలపై ఏడు రంగుల ఇంద్రధనస్సు మనసుకు ఆనందాన్నిస్తూ ఉంటుంది. భూమిపై సరస్వతీ నది దర్శనం ఇక్కడే అవుతుంది. మిగతా తీర్థాలలో అంతర్వ్యాహినిగా ఉంటుంది. ఎవరైనా సరే సరస్వతీ నదిని శ్రద్ధగా దర్శించుకుని స్నానం, పూజ, స్తుతి, స్తోత్రం చేస్తే వారి వంశంలో అందరూ మహావిద్వాంసులవుతారు. భీమ్ఫూల్ కంటే కొంచెం ముందుకు వెళితే కొండల హృదయాన్ని చీల్చుకుని రెండు పెద్ద ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి మామూలు జలధారలు కావు. పురాణాలలో ఈ జల మహిమ చాలా అందంగా వర్ణించబడి ఉంది. పెద్దలు, పూర్వీకులు ఈ తీర్థ మహిమను వర్ణించినారు. ఇంత స్వచ్ఛమైన జలం ఎక్కడా దొరకదు. ఆరోగ్యానికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ తీర్థానికి మాన్ సోద్ బేద్ తీర్థము అని పేరు. జగత్తులో ఎంత భయంకరమైన పాపాలైనా సరే ఈ తీర్థం దర్శించుకుంటేనే చాలు పోతాయి. అక్కడికి వెళ్ళి ఏ ప్రాణి అయినా మానసోద్బే తీర్థాన్ని చూసి త్రాగినట్లయితే చాలా సులభంగా తరిస్తారు అనేది వాస్తవం. ఇక స్వర్గారోహిణి యాత్ర చేద్దాం. భీమ్ఫూల్ నుండి ఒక కాలిదారి పర్వతం పైకి వెళ్తుంది. కొంచెం దూరంలో ఒక మందిరం ఉంది. పెద్దలు చెప్పిన మాట ప్రకారం ద్రౌపది ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడే తన శరీరాన్ని త్యాగం చేసింది. ఇక్కడకు 5 కిలోమీటర్ల దూరంలో వసుధార ఉంది. ఎత్తైన కొండ శిఖరంపై ముత్యాలు విరుచిమ్ముచున్నట్లుగా ఉంటుంది ఈ జలధార. వాయు వేగంగా వీస్తూ ఉంటే ఆ తాకిడికి ఈ జలధార హర హర అనే శబ్దం చేస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. వసుధార పరమ పావన ధార. ఇంత సుందరమైన, మనోహరమైన జలధార ఎక్కడ చూడాలన్నా కనిపించదు. ఈ దృశ్యం యాత్రికుల మనసును పూర్తిగా దోచుకుంటుంది, సందేహమే లేదు. ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఈ జలధార దివి నుండి నేరుగా భూమిపై ముత్యాలు కురిపిస్తున్నట్లుగా ఉంటుంది. వర్ణించ వీలు లేనిది ఈ దృశ్యం. నేరుగా చూడవలసిందే. స్కంద పురాణంలో ఇలా ఉంది, ఏ ప్రాణులు చాలా పాపాత్ములై ఉంటారో, దుర్మార్గులై ఉంటారో వారిపై ఈ జలధార పడదు అని అంటారు. ఈ వసుధార గురించి పురాణ కథ ఒకటి ఉంది. ఒకానొకప్పుడు దేవర్షి నారదుడు అష్టవసువుల దగ్గరకు బదరీధామం గురించి చెప్పడానికి వెళ్ళాడు. ఈ వసుధారను గురించి ప్రశంసించగా విని అష్టవసువులు వచ్చి ఇక్కడ తపస్సు చేయసాగారు. అష్టవసువులు తపస్సు చేయడం వలన ఇది వసుధార అని పిలువబడుతుంది. వీరు 30,000 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత వీరికి శ్రీనారాయణుడు ప్రత్యక్షమై కోరిన వరాలని ప్రసాదించాడు. అప్పటి నుండి ఈ స్థలము మూడు లోకాలలో ప్రసిద్ధి చెందినది. ఇక అలకాపురి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసుధార నుండి కుడివైపుగా వెళ్ళినట్లయితే అలకాపురి వస్తుంది. సంపదలకు అధిపతి అయిన కుబేరుని యొక్క రాజధాని. ఇక్కడ యక్షులు, కిన్నెరులు, గంధర్వులు అదృశ్య రూపంలో నివసిస్తూ ఉంటారు. ఈ పర్వతం నుండి చాలా వేగంగా ఒక దార వస్తుంది. ఈ దార అలకనంద నది జన్మస్థలము నుండి వస్తుంది అంటారు. అలకనంద జన్మస్థలం విష్ణుకుండం అని అంటారు. స్వర్గారోహిణికి దగ్గర నారాయణ పాద స్థానం నుండి ఈ దార ప్రవహిస్తూ అలకపురికి వస్తుంది. కనుకనే ఈ దారకు విష్ణుపది గంగా అని పిలువబడుతూ ఉంటుంది. శ్రీనారాయణ్ణి పాదస్థానం నుండి ప్రవహించుటచే ఈ పేరు ప్రసిద్ధమైనది. ప్రియ భగవద్బంధువుల్లారా, మనం సత్వపంత్ స్వర్గారోహిణి యాత్ర ప్రారంభిద్దాం. ఈ యాత్ర చాలా కఠినమైంది. శ్రీనారాయణ్ణి కృపతో యాత్ర పూర్తి చేద్దాం. ఈ యాత్రలో ముందుగా లక్ష్మీవనం వస్తుంది. సాక్షాత్తు శ్రీ లక్ష్మీవనమే ఇది. ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వాతావరణం. సహజంగా మంచు ప్రాంతాలలో వృక్షాలు నిలవవు, పువ్వులు పూయవు. బదరికాశ్రమం చుట్టుపక్కలలో చూస్తే తెలుస్తుంది. కానీ లక్ష్మీవనంలో చాలా విశాలమైన తాళపత్ర వృక్షాలున్నాయి. నమ్మశక్యం కాకుండా ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇంత ఎత్తులో ఇంత అందమైన వనం ఎలా ఉంది అనిపిస్తుంది. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి ప్రకృతి రూపంలో అవతరించినది. సత్వపంత్ వెళ్లే యాత్రికులు మొదటి రోజు విశ్రాంతి ఇక్కడే తీసుకుంటారు. అమ్మఒడిలో ఉన్న అనుభూతి కలుగుతుంది ఇక్కడ యాత్రికులకు. పంచ పాండవులలో నకులుడు ఇక్కడి వరకే రాగలిగినాడు. తన శరీరాన్ని ఇక్కడే వదిలివేశాడు. మరుసటి రోజు యాత్రికులు తమ యాత్రను ప్రారంభిస్తారు. కొంచెం ముందుకు వెళ్ళగా నిలువుగా ఉండే దారిలో నడక ప్రారంభం అవుతుంది. దగ్గరలోనే శ్రీనారాయణ పర్వతం ఒక గోడలాగా కనిపిస్తుంది. దానికి నిర్మలమైన స్వచ్ఛమైన జలధారలు కొన్ని వందల ధారలుగా ప్రవహిస్తూ కనిపిస్తాయి. చాలా చాలా అందమైన దృశ్యం ఇది. ఊహించడానికి కూడా అందని సుందర దృశ్యం మదిని పులకరింపచేస్తుంది. ఈ ధారలను సహస్రధారలు అని పిలుస్తారు. పాండవులలో సహదేవుడు శరీరాన్ని వదిలిన ప్రదేశం ఇది. సహస్రధారలను చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చక్రతీర్థం వస్తుంది. ఈ పర్వతానికి ఇంద్రకీల పర్వతం అని పేరు. ఈ స్థానమును గురించి వివరణ కేదారకండ పురాణంలో ఉన్నది. ఇంత ఎత్తులో ఒక సమతల ప్రదేశం చక్రాకారంలో ఉంటుంది. చుట్టుప్రక్కల ఎత్తుగా ఉండి మధ్యలో గుండ్రని ఆకారంలో లోతైన భాగం కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి నీరు లేని కోనేరులాగా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ ప్రదేశంలో సుగంధ భరితమైన గాలులు వ్యాపించి ఉంటాయి. పాండవులలో అర్జునుడు ఇక్కడి వరకు వచ్చి శరీరాన్ని విడిచినాడు. యాత్రికులు ఇక్కడ ఒకరోజు విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు సత్వపంతుకు బయలుదేరుతారు. పూర్తి యాత్రలో చాలా కఠినమైన దారి ఇది. నిలువుగా ఉండే కొండపైకి ఎక్కి కింద మంచు ప్రదేశంలో దిగాలి. ఒక రాయి నుండి మరొక రాయిపై కాలు పెట్టి జారిపోకుండా జాగ్రత్త పడుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి మంచు క్రింద నీరు జలజల ప్రవహిస్తున్న శబ్దం సంగీతంలా వినిపిస్తూ ఉంటుంది. సత్వపంతుకు చేరే చివరి మజిలి ఇది. చాలా కష్టమైన దారి. ఈ దారి దాటి వెళ్తే సమీపంలో త్రికోణాకారంలో ఒక కోనేరు ఉంది. ఇదే సత్వపంత్. యాత్రికులు తనివి తీరా ఈ పుణ్యస్థలాన్ని దర్శించుకున్నప్పుడు పొందే ఆనందం ఇలా ఉంటుందిట.